ఆయనే సమస్తమును మనకు మనల్ని నడిపిస్తాడని, మనకు తోడై ఉండి సమస్తమును జరిపిస్తాడని ఆశతో దేవుని సన్నిధానములో ఉన్న మీ అందరికీ దేవుని నామముల శుభములు ఆశీర్వాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. నా పేరు జానీ సైదా. నా గురించి చెప్పబోయే ముందుగా చిన్న వాక్యమును మనం చదువుకుందాము. మీ దగ్గర బైబిల్ తెరిచి ఈ వాక్యంని ఆలకించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 7:7-8. మత్తయి సువార్త 7:7-8 నేనే చదువుతున్నాను. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. చిన్న ప్రార్థన. సమస్తానికి ఆధారభూతుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. నీవే సమస్తమును కలిగి ఉన్నావు నాయన తండ్రి. నీవు లేనిది ఏమీ లేదు నాయన. నేను తండ్రి దాసుడిని మరుగుపరిచి దాసుడి ముఖాంతరం నుంచి ఏం మాట్లాడని ఉన్నారు, మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమని చెప్పి ఈ చదవబడ్డ వాక్యాన్ని నాయన తండ్రి, గూఢమైన అర్థం నాయన తండ్రి, మీరిచ్చిన నాయన తండ్రి, మీరిచ్చిన ప్రవచనం ఇది నాయన, మీరిచ్చిన వాగ్దానం నాయన తండ్రి, వాగ్దాన్ని ఎత్తి పట్టుకొని మాట్లాడగలిగిన కృపాభాగ్యం మాకు దయచేయమని చెప్పి వేడుకుంటూ, విన్నవారు విని విడిచిపెట్టక దాన్ని నెమరు వేసుకుని అనుసరించే భాగ్యం కృపను దయచేయమని చెప్పి వేడుకుంటూ, మా రక్షకుడు మా ప్రభువైన యేసయ్య పాదం అంటే తిరిగి బ్రతినాడి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్య వివరణకు పోయే ముందుగా నా గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. నేను ముస్లిం కుటుంబీకుడిని, నిష్టగల ముస్లిం కుటుంబంలో పుట్టాను. రంజాన్ నెలలో ఉపవాసాలు, శుక్రవారపు నమాజులు ఏదైతే నేర్పించారో పెద్దలు, పెద్దల పారంపర్యాచార ప్రకారం చేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. యుక్త వయసు వచ్చింది, వివాహం జరిగింది. దాని తర్వాత నా భార్య చెప్తుంది, నేను ప్రార్థన చేస్తాను అనండి అని చెప్పి. అదేంటమ్మా ముస్లిం కుటుంబంలో ఉండి ప్రార్థన చేయడం ఏంటి అని చెప్పి నేను అనుకున్నాను, ఆమెను హెచ్చరించాను. అయితే ఆవిడ స్కూల్లో, గుంటూరు స్టాల్ గర్ల్స్ హై స్కూల్లో ప్రార్థనతోనే మొదలవుతుందండి స్కూలు, అందుకని ప్రార్థన చేయటం అలవాటైపోయింది అని చెప్పి చెప్పటం జరిగింది. సరే నేను అనుకున్నాను, ఏదైతే దేవుడి గురించే కదా ప్రార్థన చేసేది, సరే ఆమె ప్రార్థన చేసుకుంటుంది, నా నమాజ్ నేను చేసుకుంటాను కదా అని చెప్పి అనుకొని, అనునిత్యము నమాజుల ముందుకు వెళ్తూ ఉండేవాడిని. రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండేవాడిని, నిష్టగా శుక్రవారం నమాజులు చేస్తూ ఉండేవాడిని. అలా మా జీవితం సాగిపోతూ ఉంది. మాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. అలా ముందుకు సాగిపోతున్న టైంలో మనకి అనేక మంది ఫ్రెండ్స్, అంటే ముస్లిం సహోదరులు కానీ, క్రైస్తవులు కానీ, హిందువులు కానీ ఇంటికి వస్తుంటారు. ఇంటికి వచ్చిన ముస్లిం సహోదరుల్లో కొంతమంది బాగా దగ్గరున్నాళ్ళు గమనించి చెప్తున్నారు ఏమిటి అని అంటే, ఆమెమో ప్రార్థన అంటున్నావు, నువ్వేమో నమాజ్ అంటున్నావు, ఏంట్రా ఏదో ఒక మార్గంలో నడిస్తే సరిపోతుంది కదా, ఎందుకు ఇలా నడుస్తున్నారని చెప్పి అడగటంతో నేను, అవును కదమ్మా మనం ముస్లిం కుటుంబంలో పుట్టాము, ముస్లిం పద్ధతిని ఆచరిస్తే బాగుంటుంది అని చెప్పి నా మిస్సెస్కి నమాజ్ నేర్పించి నమాజ్ చేయించడం మొదలుపెట్టాను. అయితే మేమిద్దరం గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నాము, ఇద్దరం ఆర్థికంగా ఉన్నాం కాబట్టి బంధువర్గంలో ఉన్న పేదరికంలో ఉన్న పిల్లల్ని ఆదరించి వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇద్దరు పిల్లల్ని మా దగ్గర తీసుకొచ్చి ఆడపిల్లల్ని వాళ్ళని పెంచి పెద్ద చేసి వారికి వివాహం చేయాలనే ఉద్దేశంతో వివాహం మాట్లాడి హైదరాబాద్లో మాట్లాడి విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నంలో వివాహం జరిపించి తిరుగు ప్రయాణం బయలుదేరవలసి ఉన్నది. మండి వేసవి మే నెల 1998 మే నెల 21 వివాహం జరిగింది. వివాహమైన వెంటనే తిరిగి రావాల్సిన ప్రయాణమే రావాల్సిన వారమే ఉండగా పెళ్లి వారిని, పెళ్ళైన దంపతుల్ని, చుట్టాలందరినీ ట్రైన్ ఎక్కించి వారిని విజయవాడ పంపించి మేము కారు ఉంటే కారులో బయలుదేరి విశాఖపట్నం నుంచి విజయవాడ వస్తూ ఉన్నాము. రాలేని పరిస్థితి, మండు వేసవి కావడంతో అతి భయంకరమైన వాతావరణం, ఎండాకాలం. అక్కడ హైదరాబాద్ వాతావరణానికి విశాఖపట్నం వాతావరణానికి చాలా డిఫరెన్స్ ఉన్నది. ఆ డిఫరెన్స్ తట్టుకోలేకపోయాం, వాతావరణానికి బాగా నీరసించిపోయాం, చెమటలు కారి. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో, వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ వెళ్ళాలని తలంపుతో బయలుదేరి విజయవాడ దాకా వెళదామని చెప్పి కారులో బయలుదేరాము. బయలుదేరిన గంటకే విశాఖపట్నం నుంచి హైవేలో వస్తూ ఉన్నాము. బయలుదేరిన గంటకే కారు పంచర్ అయింది. ఆ పంచర్ వేసుకొని అతి కష్టం మీద మళ్ళీ తిరిగి బయలుదేరాము. జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి అనే విలేజ్ దగ్గర వచ్చేటప్పటికి రాత్రి 10 గంటలు దాటింది. ఎదురుగా లైట్లు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. మా దారిని మేము వెళుతున్నాం కదా అనుకుంటున్నాము. 2 లైట్లు వచ్చి 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 అమాంతంగా నా కారుని ఢీకొట్టడం జరిగింది. కారు ముందు భాగం నుంచి లారీ వెనక చక్రాలు పైకెక్కి వెళ్ళిపోయినాయి. కారు నుజ్జునుజ్జైపోయింది. భరించలేని బాధ, తట్టుకోలేని బాధ. ఏమి కొట్టింది అని చెప్పి తేరు చూసుకునేటప్పటికీ లారీ వెనక చక్రాలు 4 లారీకి లేకుండా మా కారును ఢీకొట్టి ఎక్కడికో వెళ్ళిపోయినాయి. భరించలేని బాధలో, తట్టుకోలేని బాధతో నేను సతమతమవుతున్నా. దంతాలన్నీ పగిలిపోయినాయి. పక్కనాయనకి గాజు ముక్కలు గుచ్చుకున్నాయి. రక్తం కారిపోతుంది. నేను మాత్రం కుడికాలు మోకాలు వరకు కారు బానెట్లో ఇరుక్కుపోయి భరించలేని బాధతో సతమతమవుతూ, అయినా సరే పక్కన ఆయన స్పృహ కోల్పోతున్నాడు కాబట్టి ఆయనని తడుతూ ఉన్నాను, బావగారు బావగారు లేవండి అని చెప్పి. నా భార్య, ఇద్దరు పిల్లలు వెనకమాల సీట్లు, మా అక్కగారు వెనకమాల సీట్లు, ఈ పిల్లలిద్దరూ ఆ ధాటికి కింద పడిపోయి సీట్లలో ఇరుక్కుపోయారు. వారిని మెల్లగా దించి దిమ్మి దిగమని చెప్పేశాను కారులో నుంచి. వారు దిగిపోయారు. పక్కనున్న బావగారు రక్తంలో ముద్ద ముద్ద అయిపోతూ ఉన్నారు, స్పృహ కోల్పోతూ ఉన్నాడు. ఆయనకి చెప్తున్నాను, తడుతూ ఉన్నాను, బావగారు స్పృహ కోల్పోవద్దని చెప్పి. అంతలోకి గ్రామస్తులు వచ్చారు, ఒక్కొక్కరిని దించుతూ ఉన్నారు. నాకు బాగా గుర్తుంది ఏంటంటే, పెళ్లి చేసి వస్తూ ఉన్నాము. బండిలో అనేకమైన వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయి, లక్షల కొలది. అవన్నీ జాగ్రత్తగా జ్ఞాపకం చేసి దించమని చెప్పాను ఆడవారిని. అందరు దిగిపోయారు. నా పక్కన ఆయన కూడా దించేశారు. నన్ను దించాలని చెప్పి గ్రామస్తులు ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ప్రయత్నించినప్పటికీ నా కాళ్ళు బయటికి రావటం లేదు. భరించలేని బాధ, తట్టుకోలేని బాధతో ఉన్నా. ఎలా బచ్చావు, ఎలా గిరఫ్తారు శనికాలు అంటున్నా. ఎక్కడి నుంచి సమాధానం రావటం లేదు. గ్రామస్తులు వచ్చారు, లాగాలని చూశారు, ప్రయత్నం చేశారు, ఎన్ని చేసినా రావటం లేదు. గడ్డపార తీసుకొచ్చారు, గడ్డపారతో బాన్నెట్టిన అటు ఇటు లాగారు, అయినా రాలేదు. నేను చెప్పాను, అయ్యా నేషనల్ హైవే మొత్తం జామ్ అయిపోయింది. ఒక పక్కన లారీ అడ్డం తిరిగింది, ఒక పక్కన కారు అడ్డం తిరిగింది. అప్పటికి నేషనల్ హైవే సింగిల్ వే ఉందన్నమాట. రెండు సైడ్లు అడ్డం తిరిగేటప్పటికి నేషనల్ హైవే మొత్తం జామ్ అయిపోయింది. అందరూ మా దగ్గరికి వచ్చారు. నేను చెప్పాను, అయ్యా ఏదైనా లారీలో మోకు ఉన్నట్లయితే ఆ మోకు కారు బాడీ కట్టి లాగించండి, అప్పుడు వస్తుందని చెప్పడంతో అదేవిధంగా లారీలో మోకు తీసి కారు బాడీ కట్టి లారీతో లాగిస్తే అప్పుడు కారు బాడీ ముందుకు వచ్చింది, కారు బయటకు రావడం జరిగింది. 4 మనుషులు తీసుకొచ్చి చేతుల మీద తీసుకొచ్చి రోడ్డు పక్కన కూర్చోబెట్టారు. భరించలేని బాధ, తట్టుకోలేని బాధ. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో, మరి యాక్సిడెంట్ అయింది కాబట్టి పోలీస్ కేసు అవుతుంది కాబట్టి నేను అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ కనుక్కొని ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయ్యా మేము ఇట్లా ప్రమాదాలకు గురి అయ్యాం, మరి మీరు వచ్చి కేసు రిజిస్టర్ చేస్తే మేము హాస్పిటల్కి వెళ్తామని చెప్పడం కొంచెం తొందరగా రాండి అని చెప్పి చెప్పడంతో వాళ్ళు ఏఎస్ఐ గారు వచ్చారు. ఏఎస్ఐ గారు వచ్చి అన్నీ కేసు అంతా రిజిస్టర్ చేసుకొని వాళ్ళు చెప్పిన సలహా ఏమిటంటే, ఈ రాత్రికాల సమయంలో మీరు మీ దగ్గరలో రాజమండ్రి ఉంది, రాజమండ్రి వెళ్లాల్సిందే. రాత్రికాల సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు కాబట్టి స్వతంత్ర హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళండి, వాళ్ళు ఇమీడియట్గా అటెండ్ అవుతారని చెప్పడంతో ఆ రాత్రికాల సమయంలో ఒక కారును మాట్లాడుకొని ఆ కారులో అతి కష్టంగా రాజమండ్రి వెళ్ళటం జరిగింది. రాత్రి 10:20 జరిగిన యాక్సిడెంట్ పోలీసు వారు వచ్చి అన్ని కార్యక్రమాలు జరిగించేటప్పటికి రాత్రి 2 అయింది. కారు దొరికి బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి 3 గంటల దగ్గర అయింది. రాత్రికాల సమయంలో డాక్టర్ అటెండ్ అయ్యారు. నేను అనుకుంటున్నాను నా పక్కన ఆయనకి మేజర్ అని చెప్పి ఆయన రక్తంలో ముద్దైపోయాడు కాబట్టి ఆయన మేజర్ అవుతుందేమో అని చెప్పి భయపడుతూ ఉన్నాను. ఆయన ఆల్రెడీ షుగర్ పేషెంట్. అయితే డాక్టర్ అన్ని చెక్ చేసి పతనాయింది ఏం కాలేదయా, ఒక గాయాలైనవి, నీది మాత్రం మేజర్ అయింది, ఇమీడియట్గా ఆపరేషన్ చేయకపోతే నీ కుడికాలు మోకాలు వరకు తీసేయాల్సి వస్తుంది, ఇన్ఫెక్షన్ మొదలైందని చెప్పి చెప్పడం జరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, ఎవరు తెలిసిన వాళ్ళు లేక, తప్పనిసరి పరిస్థితి ఎవరికైనా చెబుదామంటే నా పక్కన ఆయన ఎవరికి చెప్పొద్దు అంటున్నాడు. ఎందుకు చెప్పొద్దు అంటున్నారు అని అంటే, నిన్ననే కదా పెళ్లి చేశాము, మరి బంధువులందరూ నానా రకాలుగా చెప్పుకుంటారు, ఎవరికి చెప్పొద్దు ఆపరేషన్కి వెళ్ళిపో అని చెప్పి చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ చేయించాము. ఆ రాత్రికాల సమయంలో ఆపరేషన్ చేసి ఒక బ్యాండేజ్ చుట్టి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టారు. తెల్లారిన తర్వాత చూస్తే ఆయన బాగానే అయిపోయాడు. ఆయన వాళ్ళంతా వెళ్ళిపోయారు, నేను నా భార్య ఇద్దరు పిల్లలు హాస్పిటల్లో ఉన్నా. 3 దినాలు హాస్పిటల్లో ఉంచి అదే బ్యాండేజ్తో డిశ్చార్జ్ చేసి వెళ్ళిపోమన్నారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ రావడానికి ఒక కారు మాట్లాడుకుని ఆ కారులో బయలుదేరడం జరిగింది. బయలుదేరిన గంటకే విపరీతమైన వాంతులు అవుతా ఉన్నాయి, కూర్చోలేను, పడుకోలేకపోతున్నా, వాంతుల మీద వాంతులు అవుతా ఉన్నాయి. అతి కష్టంగా విజయవాడ దాకా వచ్చి గెస్ట్ హౌస్లో దిగిపోయి కారును పంపించేసి ఆ రాత్రికాల సమయంలో గౌతమి ఎక్స్ప్రెస్తో ఎమర్జెన్సీ కోటాల్లో టికెట్లు తీసుకుని దాన్ని కన్ఫామ్ చేయించుకొని అతి కష్టంగా హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన మరుసటి రోజు నా భార్య పనిచేస్తున్న హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అక్కడ ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ నన్ను చెక్ చేశాడు, చూశాడు, ఎక్స్రేలు చూశాడు. ఆయన అంటున్నాడు, ఈ ఆపరేషన్ చేసింది ఎవరు, డాక్టరా, కార్పెంటరా అని అడిగాడు. మాకు అర్థమైంది, ఏదో జరిగింది, ఏదో జరిగింది అని చెప్పి అర్థమైంది. ఆయన అంటున్నాడు నా మిసెస్తో, డాక్టర్ గారు ఏమా డిపార్ట్మెంట్లో ఉన్నావు, కొంచెం చూసుకోవా అని చెప్తు అని అంటున్నాడు. ఎంత డిపార్ట్మెంట్, నేను అనుకున్నాను ఎంత డిపార్ట్మెంట్లో ఉంటే మాత్రం ఏం చూసుకోగలుగుతాం అని అనుకున్నా. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు, మత్తిస్తారు, ఏదో చేస్తారు, తీసుకొస్తారు, బయటకు తీసుకొస్తారు, పంపిస్తారు, ఎంత డిపార్ట్మెంట్లో ఉంటే మాత్రం ఏం చేసేది లేదని చెప్పి అనుకున్నాను. ఒకగా ఆయన అలా అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా ఒక అరగంట తర్వాత మళ్ళీ డాక్టర్ని కలిస్తే, చూడమ్మా మీ ఆయనకి చేయాల్సింది ఏమి లేదు, ఆపరేషన్ టోటల్గా ఫెయిల్ అయిపోయింది, చేయాల్సిన పద్ధతిలో చేయలేదు, ఇప్పుడు ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేయాలి అని అంటే 6 నెలలు టైం తీసుకోవాల్సిందే, ఇప్పుడు చేయగలిగేది ఏమి లేదు, నువ్వు అంగీకరిస్తే ఆ బ్యాండేజ్ తీసేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో బ్యాండేజ్ చేస్తాను, తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి రెస్ట్లో ఉంచామని చెప్పి చెప్పడం జరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో బ్యాండేజ్ చేయించుకున్న మిస్సెస్ తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టింది. మండి వేసవి మే నెల ఇంట్లో పడుకున్నాను, కూర్చోలేకపోతున్నా, పడుకోలేకపోతున్నా, నిద్ర పట్టడం లేదు, మంట పోటు, మంట పోటు, ఎలా బచ్చావు, ఎలా గిరఫ్తారు శనికాలతో, ఎలా బచ్చావు అని చెప్పి అంటున్నా, ఎక్కడి నుంచి సమాధానం రావట్లేదు. ఏంటయ్యా రంజాన్ నెల ఉపవాసాలు, శుక్రవారం నమాజులు ఎప్పుడు నేను మర్చిపోలేదు, పొద్దున సాయంత్రం నమాజులు చేస్తూ వచ్చానే, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి పట్టింది ఏంటి నాయన చెప్పి అడుగుతున్నా. నమాజు చేయనికుండా చేసేవే, ఏ మామూలుగా కాలుకో, మామూలు ఎముకకో తగిలితే రెక్టిఫై అయ్యేది, పాదం మొత్తం నుజ్జు నుజ్జు చేసావేంటయ్యా అని చెప్పి అడుగుతాను. ఎక్కడి నుంచి సమాధానం రావట్లేదు, కూర్చోలేకపోతున్నా, పడుకోలేకపోతున్నా, నిద్రపడతలేదు, అల్లాడిపోతున్నా. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉండగా అనేక బంధువులు వచ్చారు, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, తెలిసిన వాళ్ళందరూ వచ్చారు, చూశారు, వీడి పని అయిపోయింది, ఇంక వీడు నిలబడలేడు అని అనుకున్నారు. కొంతమంది ఊరడింపు మాటలు చెప్పారు, కొంతమంది నానా రకాలుగా మాట్లాడుకొని వెళ్ళిపోయారు. ఏంది ఏది ఏమైనప్పటికీ నేను చేసేది లేక అల్లాడిపోతూ, ఎలా బచ్చావు, ఎలా గిరఫ్తారు శనికాలతో, ఎలా బచ్చావు, ఎలా గిరఫ్తారు శనికాలతో, హ్యోమి ఇతన టెక్లిస్డియా, మాఫ్ కర, కుచిబీమై గల్తీ అనైకరా అని చెప్పి అడుగుతున్నా. ఏ పాపం చేయలేదు, నిక్కచ్చిగా వస్తూ ఉన్నా, ఎందుకు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందని చెప్పి అడుగుతూ ఉన్న టైంలో నా పక్క పోర్షన్కి 2 దంపతులు రావటం జరిగింది. 2 వయోభారంలో ఆఖరి స్టేజ్లో ఉన్నారన్నమాట. వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి నన్ను చూశారు, గమనించారు, మరుసటి రోజు నుంచి నా మీద ప్రేమ కనబరుస్తూ ఉన్నారు. అన్ని కోణాల్లో, శారీరకంగా, మానసికంగా, ఆహారపరంగా, ఆర్థికంగా. నా పిల్లలకి స్కూల్కి ఫోన్ చేసి, జాయింట్ డైరెక్టర్గా రిటైర్ అయ్యాడు ఆయన, స్కూల్కి ఫోన్ చేసి ఫీజులు లేకుండా చేసి ఆ సంవత్సరం మమ్మల్ని ఎంతో ఆదరిస్తూ ఉన్నాడు. నేను ఆలోచనలో పడ్డా, హైదరాబాద్ నగరంలో అవసరమైతే బిందెడు మంచినీళ్ళు అడిగితే పక్క పోర్షన్ వాళ్ళు ఎవరే, ఈయన వచ్చి వారం కూడా కాలేదు, ఎంత ప్రేమ చూపిస్తున్నారా, ఏమిటి ప్రేమ, ఎలా చూపించగలుగుతున్నారు అని చెప్పి ఆలోచనలో పడ్డా. ఆయన బాగా దగ్గరయ్యి, బాబు నీకు ప్రశాంతత లేదంటున్నావు, నిద్రపడతలేదంటున్నావు, నువ్వు అంగీకరిస్తే ముస్లిం కుటుంబం నుంచి వచ్చావు, ఇప్పుడు దాకా ఏం చేసావు మాకైతే తెలియదు, కానీ నువ్వు ముస్లిం ఉందా అంటున్నావు కాబట్టి మరి నువ్వు అంగీకరిస్తే ప్రార్థన చేస్తామయ్యా చూడు అని అంటే, అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్న నాకు, నిద్రపట్టను నాకు, 15 రోజులు అయిపోయింది అల్లాడిపోతున్నా నాకు, ఏదో ఒకటి చేయండి సార్, ఏదో ఒకటి చేయండి, ప్రశాంతత కావాలా నాకు అని చెప్పి ప్రార్థనకు అంగీకరించడం జరిగింది. ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. వారంలోపే ప్రశాంతంగా నిద్రపోవడం మొదలుపెట్టా. ఏమిటి ప్రార్థన, ఈ ప్రార్థనలో ఇంత గొప్పతనం ఉందా, ఇంత ప్రశాంతత ఉందా, ఎలా చేస్తారు ఈ ప్రార్థన, ఏమిటి ప్రార్థన అని చెప్పి ఆయన ఆశగా, ఏంటి సార్ ఈ ప్రార్థన ఎలా చేయాలి అని అంటే, అప్పుడు మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథం తీసుకొని నా చేతులు పెట్టి చదవండి అన్నాడు. ఎలా చదవాలి సార్ అన్న, మొదటి నుంచి చదవండి అన్నాడు. మొదటి నుంచి ఆది కాండ మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చదవటం మొదలుపెట్టాను. మొదటి వచనం నుంచి దేవుడు అనేక కోణాల్లో నాతో మాట్లాడటం జరుగుతూ ఉంది. సమస్త సృష్టిని 6 దినాల్లో సృష్టించాడు, 7వ దినం విశ్రాంతి దినంగా కలిగజేశాడు. తన స్వరూపంలో తన పోలికన మానవుని తయారు చేసి తన జీవవాయువుని వదిలినట్టుగా మనం చూస్తాం. నరుడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేక తన పక్కటెముకను తీసి నారీగా తయారు చేసి మీ ఇద్దరి వనంలో ఉండండి, ఈ వనాన్ని ఏలుకోండి అని చెప్తే దేవుడు చెప్పింది చేయగా, ఈ వనాన్ని మొత్తాన్ని అనుభవించండి కానీ ఆ చెట్టుపండు మాత్రం తినొద్దని చెప్పాడు. ఏదైతే సాతానుడు కుయుక్తిగా మానవులను పడగొడటమే తన ఉద్దేశం కాబట్టి మానవుడి అంటే మగవాళ్ళ దగ్గరికి రాలేదు. మగవాళ్ళు తొందరగా వినరు మాట, చెప్పిన మాట ఆడవాళ్ళు తొందరగా వింటారు కాబట్టి ముందు ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి అవ్వమ్మ దగ్గరికి వచ్చి అవ్వా చెట్టు పండేందుకు తినొద్దున్నాడు దేవుడు తెలుసా అని చెప్పి రకరకాలుగా చెప్పి టెంప్ట్ చేసి ఆ పండు తినేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమమే పాపమైంది కాబట్టి, అక్కడ చేయొద్దన్న పని చేసింది కాబట్టి, ఆమె తింటమే కాకుండా ఆదాము గారు వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా తినేటట్టు చేస్తుంది. ఆ పండు తినొద్దన్న పండు తిన్నారు కాబట్టి దేవుడికి తెలిసిపోతుంది పాపంలో పడిపోయారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం కాబట్టి పాపంలో పడిపోయిన వీళ్ళు సిగ్గుపడుతూ అప్పుడు వరకు తెలియని మానాభిమానాలు అప్పుడు వాళ్ళకి అర్థమైపోతాయి. అప్పుడు ఆకులను కట్టేసుకుని అంతవరకు మహిమ వస్త్రాలతో ఉంటారు. ఆ మహిమ వస్త్రం పోతుంది, దాని తర్వాత ఆకులతో అడ్డం కట్టుకుని నడుస్తూ ఉంటారు. దేవుడు వస్తాడు, దేవుడు వచ్చి ఆ చేసిన పనులకి ఇద్దరు చెరొక శాపం తీసుకుని మీరిద్దరు ఇక్కడ పనికిరారు, భూమి మీదకి రా ఎలాంటి అని చెప్పి పంపిస్తే భూమి మీదకి వచ్చి చెమట కార్చి బతుకుతూ ఉంటారు. ఆ విధంగా జనరేషన్ మొదలైంది. ఆ జనరేషన్ పెరుగుతూ ముందుకు వస్తూ ఉంది. దాని తర్వాత జనం పెరిగిపోతారు, పెరిగిన తర్వాత పాపంలో పడిపోతారు. ఆ పాపాన్ని తీసివేయాలని చెప్పి దేవుడు ఒక్కసారిగా జల ప్రళయం పెడతాడు. ఒకే ఒక కుటుంబాన్ని రక్షించుకుంటాడు, నోవాహ కుటుంబాన్ని. దాని తర్వాత అందరినీ నాశనం చేస్తాడు. నోవాహ గారు ద్వారా, నోవార్ గారి కుటుంబం ద్వారా అందరూ మళ్ళీ తిరిగి అభివృద్ధి పొందుతూ ఉంటారు ఆ కుటుంబం ద్వారా. దాని తర్వాత అధికరణ 16వ అధ్యాయానికి వచ్చేప్పుడు నాకు అక్కడ రహస్యం బయలుపరిచాడు దేవుడు. అబ్రహాము గారికి సారా భార్య కాక వారిద్దరికి సంతానం కలగదు. దేవుడు వచ్చి మీదకి సంతానాన్ని ఇస్తాను అని వాగ్దానం ఇస్తాడు. అయినప్పటికీ నీ సారమ్మ నమ్మదు, అబ్రహాం గారు నమ్ముతాడు. సారమ్మ నమ్మక ఇది జరిగే పని కాదు, ఈ వయసులో మనకి పిల్లలు పుడతారా అని చెప్పి చిన్న అనుమానంతో ఇది జరిగేది కాదు అని చెప్పి అబ్రహాం గారిని ప్రోత్సహించి, నా పని మనిషిని హాగర్ ఉన్నది, హాగర్తో అన్న కూడయ్యా పిల్లాడు పుడితే మన వంశం నిలబడుతుంది అని చెప్పి బలవంతంతో హాగర్తో కూడేటి చేస్తాడు. అప్పుడు హాగర్కి అబ్రహాం గారికి మొట్టమొదటి సంతానం కలుగుతుంది. ఆ సంతానమే ఇస్మాయిల్. ఆ ఇస్మాయిల్ సంతతి నేటి ప్రపంచంలో ఉన్న ముస్లిం సంతతి అని చెప్పి నాకు అర్థమైంది. దాని తర్వాత వాగ్దాన ప్రకారం వాగ్దాన పుత్రుడు పుడతాడు ఇస్సాకు. ఆ ఇస్సాకు సంతతి నేటి ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంతతి అయింది. దాని తర్వాత శారమ్మ చనిపోయిన తర్వాత కొంతకాలానికి కెతూరా అనే ఆమెను పెళ్లి చేసుకుంటాడు అబ్రహాం గారు. ఆ కెతూరాకి 6 సంతానం కలుగుతారు. ఈ 6 సంతానం తూర్పు దేశం పంపించబడతారు. వారి జ్ఞానం ఎక్కువై విగ్రహారాధనలో పడిపోతారు. ఈ విధంగా చూస్తే మానవాడి ప్రపంచ మానవాడిలో ఒక తల్లి, తండ్రి ఒకడు, తల్లులు 3గా కనపడుతున్నారు.
ఒక తల్లిపిల్లలు ఒక తల్లిపిల్లలు ముస్లింలు అయ్యారు, ఒక తల్లిపిల్లలు క్రైస్తవులు అయ్యారు, ఒక తల్లిపిల్లలు హైందవులు అయ్యారు. దేవుడు నాకు బయలుపరిచాడు అక్కడ. ఇంకా ఏముందో చదువుకుంటా ముందుకెళ్దామని చెప్పి నెక్స్ట్ బుక్ వచ్చేప్పటికి దేవుడు తను తాను బయలుపరుచుకుంటున్నాడు. నేను ఉన్నవాడను అనవాడను, నేను తప్ప వేరే దేవుడు లేడు, నా పేరు యెహోవా అని చెప్పి తన భక్తుడైన మోషేకి బయలుపరుచుకున్నాడు. మోషే ద్వారా తిరిగి ఇజ్రాయెల్ జనాంగం, ఇజ్రాయెల్ జనాంగకు మూలుగులు విని ఆ జనాంగం నడిపించాలనే ఉద్దేశంతో మోషే గారిని లేవనెత్తి ఆయనకి సమస్తమును తెలియపరుస్తూ జనాన్ని ముందు తీసుకెళ్తా ఉన్నాడు. ఆ జనము ఏ విధంగా కట్టడలు ఆచరించాలో తెలియపరిచాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞల ప్రకారం నడమన్నాడు, ఆజ్ఞల ప్రకారం ముందుకెళ్ళమన్నాడు. అలా జనరేషన్ ముందుకు నడుస్తూ ఉన్నాయి. అక్కడ ఆయా సందర్భంలో ఆయా భక్తులతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ విధంగా చేయండి, ఈ విధంగా ముందుకెళ్ళండి, ఈ విధంగా పాటించండి, ఈ విధంగా ముందు నడవండి అని చెప్పి ముందుకు తీసుకెళ్తున్న టైంలో అక్కడ అక్కడి నుంచి నూతన నిబంధనకు వచ్చాను. నూతన నిబంధన చదువుతూ ఉన్న టైంలో దేవుడు అనేక కోణాల్లో ఇంకా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తను తాను తగ్గించుకుని దాసిన స్వరూపం దాల్చి అతి పేదరికంలో పుట్టి 33 సంవత్సరాలు మన మధ్య ఉండి మన కోసం మన పాపాల నిమిత్తం కలవరగిరిలో సిలువపై బలియాగమై తన రక్తాన్ని చిందించి మన కోసం వెళ్ళినట్టుగా మనం చూస్తాము. ఆయన పిలిచిన పిలుపులు ఈ భూలోకంలో ఏ దేవుళ్ళు ఏ దేవతలు ఇవ్వలేదు. ఆయన పిలిచిన పిలుపులు చూస్తే మనం ప్రయాసపడి భారం మోసిన ప్రజలారా, నా ఎద్దుకు రంగు మీకు సేద తెరుస్తాను అంటున్నాడు. అంతేకాదు, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నేను తప్ప వేరే మార్గం లేదు, నా ద్వారానే తండ్రి దగ్గరికి వెళతారు అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా అనేకమైన పిలుపులు పిలిచాడు. అనేకమైన మనం చూస్తాం గ్రంథంలో అటువంటి పిలుపులు నాకు అక్కడ జ్ఞాపకం వస్తుంది. అనేక మంది దేవుళ్ళు తలుచుకుంటున్నాను. ఈ భూలోకంలో పూజింపబడుతున్న దేవుళ్ళు దేవతలు అనేక రకంగా ఆలోచిస్తే ఎక్కడో ఏదో ఒక పాయింట్లో లోపం కనపడతానే ఉంటుంది. ఏ లోపం కనపడింది దేవుడు మన ఏసయ్యగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. నా యందు ఏదైనా నేరము ఉన్నదని స్థాపించగలవారు ఎవరు అని అంటున్నాడు, చూపించగలవారు ఎవరు అని అంటున్నాడు. అటువంటి ఛాలెంజ్ చేసిన దేవుడు ఎవరు లేరు. నాకు నమ్మకం ఏర్పడుతుంది. ఈ ప్రార్థన చేస్తే బాగుంటుందేమో, నిలబడతానేమో, ఊరట కలుగుతుందేమో అని చెప్పి నిశ్చయించుకొని ప్రభుకి ప్రార్థన చేయటం మొదలుపెట్టాము. అప్పటి వరకు మా మిసెస్ని బలవంతంగా నమాజు చేయించాను. నేను నా మిసెస్తో కూర్చొని అమ్మా ప్రార్థన చేద్దామని చెప్పి ఇద్దరం వచ్చేదాన్ని ప్రార్థనలు చేస్తూ బైబిల్ చదువుతూ ముందుకెడతా ఉన్నాం. నాకు తెలియని పాయింట్లు ఏమైనా ఉంటే, అర్థం కాని పాయింట్లు ఏమైనా ఉంటే పక్కన పెద్ద ఆయన అడుగుతా ఉన్నా. ఏజే సోమసుందరం గారు ఆయన పేరు. జాయింట్ డైరెక్టర్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యాడు. ఆయన్ని అడుగుతూ ఉన్నాను. ఆయన తెలియపరుస్తున్నాడు ఊహించిన విధంగా నడుస్తూ ముందుకెడతా ఉన్నా. ప్రశాంతత ఏర్పడతా ఉంది. దినదినము వారం వారం ప్రశాంతత వస్తూ ఉంది. ఈయనే నిజమైన దేవుడు అనే బలమైన తలంపు, బలమైన ఆలోచన కలుగుతూ ఉంది. అనేక కోణాల్లో వాక్యం ద్వారా మమ్మల్ని ముడుతూ ఉన్నాడు దేవుడు. ఆయన అన్నాడు, బాబు ఈయన మాట్లాడే దేవుడు, జీవంగల దేవుడు, మాట్లాడతాడు. ఏ కోణంలో మాట్లాడతాడో నేను చెప్పలేను, కానీ నీతో మాట్లాడతాడు. నువ్వు బైబుల్ చదివి ఆయన అడుగు, ఊహించిన విధంగా నీతో మాట్లాడతాడు, నడిపిస్తాడు ముందుకే అని చెప్పి చెప్పడంతో ఆయన్ని నడుస్తూ అడుగుతూ ముందు చెబుతా ఉన్నాం. ఈలోపు 6 నెలలు అయిపోయింది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. ఆపరేషన్ చేయించుకున్నాను ఈసారి అపోలో హాస్పిటల్లో. ఆపరేషన్ చేసి బ్యాండేజ్ చేసి తీసుకొచ్చి మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టారు. 2 నెలల రెస్ట్ తీసుకోమన్నారు. ఈ 2 నెలల్లో బైబిల్ మళ్ళీ ఒకసారి చదవాలి, ఇంకా గూఢమైన అర్థాలు ఏమున్నాయి ఇందులో అని చెప్పి మొదటి నుంచి చదువుకుంటా వస్తా ఉంటే దేవుడు ఇంకా అనేక కోణాల్లో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరోజు బాగా డిప్రెషన్కి లోనై, ప్రభా ఎంతకాలం ఈ బతుకు, ఎంతకాలం ఈ బెడ్, నువ్వు మాట్లాడే దేవుడు అంటున్నారయ్యా, నువ్వు నాతో మాట్లాడవా ప్రభా అని చెప్పి అడిగి బైబిల్ గ్రంథం అలా ఓపెన్ చేశానండి. ఎదురుగా నాకు కనబడుతుంది కీర్తన గ్రంథం 23వ అధ్యాయం. దాంట్లో ఉన్నది మీ అందరికీ తెలుసు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల నన్ను పరుణి చేయను, నాశనకరమైన తెగులు రాకుండా కాపాడను. ఈ విధంగా అధ్యాయం చదివేటప్పటికి కళ్ళమని నీళ్లు ఆగకుండా కారుతాను. ప్రభా ఎంత గొప్ప దేవుడు ప్రభా, ఎంత గొప్పగా మాట్లాడతావు ప్రభా అని చెప్పి ఎంతో ఊరటి చెంది ఇంకా బైబిల్ చదువుకుంటూ ముందుకెళ్తా ఉన్నా. ఈ బైబిల్ అసలు ఏం చేయాలి, ఈ దేవుడికి అసలు ఏం చేస్తే మనకి ఆయన ఆశీర్వాదం మన మీద ఉంటుందని చెప్పి ఆలోచించి సర్దుకుంటూ ముందుకెళ్తా ఉన్నా. ఈలోపు మళ్ళీ 2 నెలలు అయిపోయింది, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ హాస్పిటల్కి వెళ్ళి 3 రోజు నేను అడిగాను, ప్రభువ ఇకనైనా నన్ను నడిపిస్తావా, ఇకనైనా నేను డ్యూటీ చేసుకోగలుగుతానా, ఆయన నువ్వు ఉన్నట్లయితే, నువ్వు ముట్టినట్టయితే, నువ్వు మాట్లాడేటట్టయితే మరి ఒక్కసారి నేను తను నీ వాక్యం ద్వారా అన్న మాట్లాడను ఆయన అని చెప్పి బైబిల్ గ్రంథం మళ్ళీ అలా తీసేస్తే ఎహెచ్కేలు 37:1-10 నాకు కనబడతా ఉంది. అందులో ఏముందో తెలుసా అండి, నరపుత్రుడా ప్రవచించు, ఎండిన ఎముకలకు జీవాన్ని ఇస్తున్నా, నరాలను ఇస్తున్నా, మాంసాన్ని ఇస్తున్నా, లెక్కలేని జనాంగంగా తయారు చేసి నడిపించబోతున్నా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు నాయనా, ఎంత గొప్పగా మాట్లాడేవు నాయనా, ఎంత గొప్పగా ఆదరిస్తున్నావు నాయనా నాయనా అని చెప్పి కళ్ళమని నీళ్లు బట్ట కారుతాను. ప్రార్థన చేసుకుని మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ చెక్ చేశాడు, 2 కర్రలతో నడుస్తున్నాను, సంఖ్యలో 2 కర్రలు పెట్టుకుని నడుస్తున్నా. ఎక్స్రే తీశాడు, చెక్ చేశాడు, 2 కర్రలు పక్కన పెట్టేశాడు, చిన్న స్టిక్ చేతికి ఇచ్చాడు, ఆ బ్యాండేజ్ తీసేసి నడువు అన్నాడు. కొద్దిసేపు అటు ఇటు నడిపించాడు. 2 రోజులు ఇదే ప్రాక్టీస్ చేయని చెప్పి 2 రోజులు హాస్పిటల్లో ఉంచి డిశ్చార్జ్ చేసి వెళ్ళిపో, డ్యూటీకి రిపోర్ట్ చేసుకోపో అన్నాడు. దేవునికి మహిమ కలుగుని దాకా. ఇంటికి వచ్చాను, ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళి డ్యూటీకి మెల్లగా స్టిక్ పెట్టుకొని బండి మీద 2 వీలర్ మీద స్టిక్ పెట్టుకొని హాస్పిటల్ ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ చేయటం జరిగింది. వెళుతున్నాను, ఆఫీస్కి వెళుతున్నా, వస్తున్నా. వచ్చిన తర్వాత ఈ బెడ్ మీద ఉన్న టైంలో అనేక మంది ఫ్రెండ్స్, హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు, చౌదరీస్, వాళ్ళందరూ అంటున్నారు, ఇంటిని గమనించి, నేను ఉంటాను ఇంటిని గమనించి, నీ ఇల్లు వాస్తు ప్రకారం బాగలేదు రా బాబు, అందుకే నేను ఇన్ని కష్టాలు వచ్చినాయి, నువ్వు ఇక్కడి నుంచి మారిపో, ఈ వాస్తు బాగలేదు కాబట్టి నువ్వు రెక్టిఫై కావాలి అంటే ఇక్కడి నుంచి మారిపో అని చెప్పి చెప్తూ అన్నాడు. ఏంటి వాస్తు అని చెప్పి ఈ వాస్తు శాస్త్రం కూడా చదివాను. ఈ వాస్తు శాస్త్రంలో ఏం లేదు, గాలి ఎటు రావాలి, ఎటు పోవాలి, సూర్యరశ్మి ఎటు రావాలి, ఎట్లా ఉండాలి అనేది నువ్వు ఉన్నది. కానీ మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే, శాస్త్ర ప్రకారం చూస్తే నేను ఉన్న ఇల్లు వాస్తు బాగలేదు, కానీ చేయలేని పరిస్థితుల్లో ఏమి చేయలేక ప్రభువుకు పెట్టడం జరిగింది. ప్రభువా ఈ వాస్తు సిద్ధాంతాలతో నాకు వద్దు నాయన, ఈ వాస్తులు నేను ఆచరించి తెలుసుకోలేదు, నువ్వు నాకు ఒక ఇల్లు ఇప్పించు తండ్రి, ఆ ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాను అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాను. తిరుగుతూ ఉన్నా, ఆఫీస్కి వెళుతున్నా, సాయంత్రం పూట వస్తున్నా, ఇల్లు తిరుగుతూ ఉన్నా, ఎక్కడ ఇల్లు దొరకట్లేదు. ఈలోపు ఏం జరిగింది అనంటే, నాకు ఒక చౌదరి ఫ్రెండ్ ఉన్నాడు, కొండపల్లిలో ఉంటాడు. ఆ ఫ్రెండ్ వాళ్ళ మామగారు చనిపోయి ఆత్మరూపంలో వాళ్ళ అమ్మాయి ఒంటి మీదకి వచ్చి జరిగే విషయాలు చెప్తున్నాడు వాళ్ళకి. అలా కొద్ది పెట్టి అనతి కాలంలో కావాల్సినంత సంపాదించుకున్నారు వాళ్ళు. అలా అడుగుతూ నా ఫ్రెండ్ జానీకి బాగలేదు, బెడ్ మీద ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఏమిటి మామగారు అని చెప్పి అడిగితే, ఆ చనిపోయిన ఆత్మ వెంకటేశ్వరరావు అని పేరు, చనిపోయిన ఆత్మ చెబుతుంది నీ ఫ్రెండ్కి బాగలేదు, ఆ ఇంట్లో ఉన్నంత కాలం రోజు రోజుకి పరిస్థితి దిగజారుతానే ఉంటుంది, ఆ ఇల్లు మారిపోమని చెప్పు, అది వాస్తు ప్రకారంగా బాగలేదు అని చెప్పి చెబుతూ ఉన్నాడు. చెబుతుంటే ఆ విషయం నాకు నా ఫ్రెండ్ కొండపల్లి నుంచి ఫోన్ చేస్తా ఉన్నాడు. నీ ఇల్లు బాగలేదు, నా వాస్తు ప్రకారం బాగలేదు, మా మామగారు చెప్తున్నాడు నువ్వు మారిపోరా, మారిపో అని చెప్పి చెప్తా ఉన్నాడు. నేను అప్పుడప్పుడే నడుస్తున్నాను, ఎక్కడికి పోవాలి, బాగున్నాడికి ఇల్లు ఇవ్వడం కష్టం, బాగలేనికి ఎలా ఇస్తారు ఇల్లు, ఎవరు ఇస్తారు అని చెప్పి కావుగా ఉండిపోయాను. ఒక వారం తర్వాత ఆ అమ్మాయికి చెప్పాడు ఆత్మ, అమ్మ నువ్వు హైదరాబాద్ పద, జానికి నేనే చెప్తాను అని చెప్తే ఆ అమ్మాయి పని కట్టుకొని హైదరాబాద్ వచ్చింది. ఆ ఇంట్లో కూర్చొని మధ్యాహ్నం భోజనం చేసుకున్న తర్వాత అలా కూర్చొని ఆలోచిస్తున్న టైంలో, మాట్లాడుకున్న టైంలో ఆత్మ అమ్మాయి ఒంటి మీదకి వచ్చింది. ఆమె ఒంటి మీదకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఏం చెబుతుందో ఆమె కూడా తెలియదు, తర్వాత మనల్ని అడుగుతుంది ఏం చెప్పాడు అని చెప్పి. అలా ఆత్మ ఆమె మీద ఒంటి మీదకి వస్తే నేను అడిగాను, ఏమండి వెంకటేశ్వరరావు గారు నా గురించి ఏదో చెప్తున్నారంట, ఏమిటి విషయం అని అంటే, అవును బాబు ఈ ఇంట్లో ఉన్నంత కాలం నీ పరిస్థితి రోజు రోజుకి పరిస్థితి దిగజారుతానే ఉంటుంది, కాబట్టి నువ్వు ఇల్లు మారిపోయా అని చెప్పి అంటున్నాడు. సరే అని చెప్పి విన్నాను. విన్న తర్వాత ఏం చేయలేని పరిస్థితులు అలా ఉండిపోయి మరుసటి రోజు ఆమె కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఆయన ఇవన్నీ ఇంటికి చెప్తారు, ఇవన్నీ జరిగాయి కాదు, ఇవన్నీ మనకి ఎందుకులే అని చెప్పి కామ్గా ఉంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకరోజు కింద పోర్షన్ అది కింద పోర్షన్ ఒకటే మెట్టు ఉంటే ఆ మెట్టు దిగి ఆ రెండు కర్రలు వేసుకొని అలా ఇలా నడిచి మళ్ళీ తిరిగి ఇంట్లోకి రావాలని చెప్పి ఆ మెట్టు ఎక్కితే ఆ మెట్టు జారి ఈ కాలేమో కింద పెడతానికి లేదు, బ్యాండేజ్తో ఉంది. ఈ కాలేమో ఒక్క కాలుతో నడుస్తున్నా, రెండు కర్రలు సంకలు పెట్టుకుని. అయితే ఆ ఒక్క కాలు ఆ మెట్టు జారి ఆ ఒక్క కాలు తెగిపోయి రక్తం బడబడ కారుతా ఉంది. నా భార్య నుంచి బ్యాండేజ్ చుట్టేసి హాస్పిటల్కి తీసుకెళ్తే 5 కుట్లు ఈ కాలుకు పడ్డాయి. ఇంటికి తీసుకొచ్చింది, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత 5 కుట్లు వేయించుకుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచనలు పడ్డా, ఈ ఆత్మ చెప్పింది నిజమేనా, ఇలా దిగజారుతూ ఉంది పరిస్థితి, ఎందుకైనా మంచిది ఇల్లు ఒకటి కొనుక్కుందాం, ఇక్కడి నుంచి పోదాం అని చెప్పి అప్పుడు ఇల్లు ప్రయత్నం మొదలుపెట్టాను. ఇల్లు తిరుగుతా ఉన్నా, 2 నెలలు తిరుగుతా ఉన్నా. ఆయన ఆత్మే చెప్పాడు, ఇంకో మాట కూడా చెప్పాడు, నువ్వు ఒక ఇల్లు కొనుక్కుంటావు, రేకుల షెడ్ వేసింది, ఆ రేకుల షెడ్ కొనాలి అని అంటే నువ్వు ఇల్లు వదిలిపెట్టి బయట ఉండాలను, ఇంట్లో ఉంటే అది కొనలేవు అంటాడు. సరే అని చెప్పి నేను అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఎందుకైనా మంచిదని చెప్పి ఇల్లు మారదామని చెప్పి ఆ పల చుట్టుపక్కల ప్రాంతం ఎదిగితే ఇల్లు దొరికింది. కానీ ఇచ్చే అద్దెకు డబల్ అద్దె ఇవ్వాల్సి వచ్చేది, అంత ఆర్థికంగా దిగజారిపోయి ఉన్నాను కాబట్టి అంత అద్దె ఇచ్చుకోలేక చేసేది లేక ఈయన అన్ని కోణాల్లో మనల్ని నిలబెడుతూ ఉన్నాడు. ఈ దేవుణ్ణి అడుగుదాం, దేవుడు సహాయం చేస్తాడనే ఉద్దేశంతో దేవుణ్ణి అడుగుతా ఉన్నాం. ప్రభువా, ఒక ఆత్మ చెబుతున్నాడయ్యా నేను ఇంట్లో నిలబడలేను, ఒక ఆత్మ చెబుతున్నాడు నేను ఏదో ఇల్లు కొంటానని చెప్పి, ఒక ఆత్మ చెబుతున్నాడు ఇంట్లో ఉంటే రోజు రోజుకు పరిస్థితి దిగజారుతుందని, ఒక ఆత్మ చెబుతున్నాడు నీ పరిస్థితి కుదురుపడాలంటే నువ్వు ఇల్లు వదిలిపెట్టి పోవాలి అని చెప్పి చెప్తున్నాడు. నానా, నువ్వు ఆత్మలకు ఆత్మ పరమాత్మ కదా ప్రభువా, నేను ఏ ఇల్లు వదిలిపెట్టదలుచుకోలేదు, ఏదో ఇదే ఇంట్లో ఉంటా, ఇదే ఇంట్లో ఉండి నేను డ్యూటీ చేసుకునేటట్టు చేయి, ఇదే ఇంట్లో ఉండి నన్ను ఏదో ఇల్లు కొనుక్కునేటట్టు చేయి. అప్పుడు నాయన తండ్రి నీ మార్గంలో పూర్తిగా నడుస్తానని చెప్పి తీర్మానం తీసుకున్నాను. అప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నావు, డ్యూటీకి వెళ్తున్నాను వస్తున్నాను, ఈ వాసిస్తానంతా మనకు అవసరం లేదు, ఏదో ఒక ఇల్లు కొనుక్కొని వెళ్దామని చెప్పి తిరుగుతూ ఉంటే చుట్టుపక్కల ప్రాంతంలో తిరిగితే ఎక్కడ ఇల్లు కనపడలేదు. అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసేసుకుని ఆ ఫ్లాట్ తీసుకుందామని దాంట్లోకి వెళ్ళిపోదామని చెప్పి చూసుకుంటే నా మిషన్స్ని తీసుకెళ్ళి అక్కడికి అడ్వాన్స్ ఇద్దాము ఓకే చేసి అని చెప్పి ఆ మిషన్ తీసుకెళ్తే ఆమంటుంది, ఏమండి 5 మంది కాదు, కింద మంది కాదు, పక్క మంది కాదు, ఇటు పక్క మంది కాదు, ఈ 4 గోడల మధ్య కదండి ఇది అని అంటే, ఏమన్నా అపార్ట్మెంట్ అంటే అంతే ఉంటుంది కదా ఫ్లాట్ అని అంటే వద్దులేంటి రండి చూద్దాం తర్వాత అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇంకొక నెల ప్రయత్నం చేశారు. ప్రభా, ఏదైనా చేయగల సమర్థుడు కదా నాయన, నేను తండ్రి లిపించు ప్రభా దాంట్లోకి వెళ్ళిపోతాం, ఈ వాస్తు సిద్ధాంతాలతో మాకు వద్దు నాయన అని చెప్పి అడుగుతూ ఉంటే 3వ నెల ఆఖరిలో ఒక 263 గజాల్లో ఒక రేకుల షెడ్ వేసి కనపడింది. ఆ రేకుల షెడ్ని మాట్లాడి 98లో యాక్సిడెంట్ అయింది, 99లో ఆ ఇల్లు కనబడింది, 99లో 440,000కి ఆ రేకుల షెడ్తో మాట్లాడి 1.5 లక్షల అడ్వాన్స్ ఇచ్చి, 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి మిగతాది 3 నెలల్లో ఇస్తానని చెప్పి అగ్రిమెంట్ చేసుకుని ఆ రేకుల షెడ్ని బాగు చేసుకుంటూ ముందుకు నడుస్తున్నా. 1 లక్ష రూపాయలు ఉన్నాయి, మిగతా డబ్బులు అన్నీ పోగేసి ఎక్కడెక్కడ స్థలం ఉంటే అమ్మేస్తే ఇంకా 2 లక్షలు పోగాయి, మొత్తం 3 లక్షలయ్యింది, 440,000 కావాలి, మిగతా డబ్బు కావాలి. ప్రార్థన చేస్తా ఉన్నాం, ప్రభువా ఇల్లుడికి ఇల్లు ఇచ్చేవయ్యా, నిలబడేటి చేశానైనా, మరి దీనికి డబ్బు కావాలి ప్రభువా అని చెప్పి అడుగుతా ఉన్నా. 2 నెలలు అయిపోయింది, 3వ నెల వచ్చింది, 3వ నెల ఆఖరి వారంలో ఉన్నా, ఎక్కడి నుంచి సోర్స్ కనపడతలేదు. అప్పుడు లోన్లు ఇచ్చేవాళ్ళు కాదు బ్యాంకులు, అతి కష్టం మీద ఉండేది. అడుగుతూ ఉన్నా, ప్రార్థన చేస్తూ ఉన్నా, ఇప్పుడు ఏమంటున్నాడు మనం చదివిన వాక్యములు, ఆయన ఇచ్చిన వాగ్దానం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీస్తానన్నాడు. ఆ వాగ్దానం నాకు తెలియదు, మొన్న మొన్నటి వారికి అంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు ఆయన, అడగండి మీకు ఇస్తానన్నాడు. అదేవిధంగా నాకు తెలియకుండానే నేను అడుగుతూ ఉన్నా, ప్రభువా నిలబడలేని నన్ను నిలబెట్టేవాయా, ఉద్యోగం చేసేటట్టు చేసేవాయా, నేను ఇల్లు అడిగితే ఇల్లు ఇచ్చావునైనా, ఈ ఇల్లు మరి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి డబ్బు కావాలి పోతా ప్రభువా, నువ్వే సహాయం చేయాలి అని అంటే ఆఖరిగా ఇంకా 10 రోజులు ఉందనంగా ప్రార్థనలో దేవుడు అంటున్నాడు, నీ ఫ్రెండ్స్ని 10 మందికి చెప్పు అన్నాడు. 10 మందికి ఫోన్ చేసి చెప్తే 10 మందిలో 2 స్పందించి మిగతా డబ్బులు కావాల్సినవన్నీ తీసుకొచ్చి 150,000 రూపాయలు తీసుకొచ్చి తీసుకొచ్చి నీటిలో టీకా మీద పెట్టి తీసుకురా ఇల్లు అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. కేవలం ప్రార్థనతో ముందుకెళ్తామన్నా. ప్రభువా, నీవే సమర్థుడునైనా, నీవే సమస్తమును సాధ్యపరిచే దేవుడునైనా అనుకుని ఆ 150,000 ఇచ్చేసి ఇంటిని హ్యాండ్ ఓవర్ చేసుకొని దాంట్లో దిగిపోయా. వాసు సిద్ధాంతాలన్నీ మనకు వద్దు అని చెప్పి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన మరుసటి రోజు నుంచి ఇంకొక అవసరం ఏర్పడింది. ఇంట్లో నీటి వసతి లేదు, బోర్ లేదు, ట్యాప్ లేదు. అప్పట్లో మరి బోరే ఏం చేయాలా, మరి డబ్బులు లేవు, బోర్ కొట్టాలంటే 100,000 రూపాయలు అవుతుంది ఇప్పటికే అని చెప్పి ఆలోచిస్తే పక్క ఇంటి వారికి బోర్ ఉంటే వాళ్ళని అడిగాము. వాళ్ళు ఇస్తా ఉన్నారు, ఇచ్చారు నెలకింతని చెప్పి ఏమన్నారు. ఇస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఒక 3-4 నెలలు గడిచేటప్పటికి మరుసటి ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం వచ్చేటప్పటికి బోర్ మిషన్ అంత దూరం రాగటం లేదండి నీళ్ళు. బోర్ దగ్గరికి ఎట్టి వచ్చి పట్టుకొని తీసుకెళ్ళండి అన్నారు. బోర్ దగ్గరికి ఎచ్చి పట్టుకొని తీసుకెళ్ళడానికి ఎలా తీసుకోవాలి ప్రభువా, ఒక కర్రతో నడుస్తున్నాను, చిన్న కర్రతో రాలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి కదా అని అనుకుంటూ ప్రార్థన చేసి అసలు మన స్థలంలో బోర్ వేసుకుంటే ఎలా ఉంటుంది, నీళ్ళు వస్తాయా రావా, హైదరాబాద్ నగరంలో ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు రావు, నీళ్ళు వస్తాయా రావా అని చెప్పి అప్పుడప్పుడే ప్రార్థనలో ఉంటాను నేను. ఎక్కడో ఒక సహోదరి ప్రార్థన చేసి జరిగే విషయాలు చెబుతుంది అని అంటే ఆమె దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆమె అమ్మ ఇంట్లో బోర్ వేయాలనుకుంటున్నాను, మరి నీళ్ళు పడతాయో లేదో తెలియదమ్మా, చూడమ్మా ఒకసారి ప్రార్థన చేసి చెప్పమ్మా అంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి మీ ఇంట్లో ఈశాన్య మూలలో 100 ఫీట్లో నీళ్ళు ఇస్తున్నాడంటే దేవుడు అని చెప్పింది. మంచిదమ్మా, ఈ 100 ఫీట్లు కావాల్సిన డబ్బులు సమకూర్చుకొని నేను వస్తాను, మీరే వచ్చి ప్రార్థన చేసి బోర్ వేయిద్దురు అని చెప్పి వచ్చాను. ఇంటికి వచ్చి మళ్ళీ ప్రార్థన, ప్రభువా మొన్ననే 400,000 పెట్టి ఇల్లు కొన్నాను కదా నాయన, నేను ఇప్పుడు బోర్ వేసుకోవడానికి కనీసం 20-30,000 కావాలి ప్రభువా. ప్రభువా కనుక నువ్వే సాధ్యపరిచే దేవుడు, ఏం చేయాలో నాయన తండ్రి మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. నేను తండ్రి బోర్ అయితే కావాలి కంపల్సరీ, ఇక్కడైతే మోసుకోలేను, నడవలేను, నడవలేకపోతున్నా, నీళ్లు మోయటం కష్టమవుతుంది కనుక నేను తండ్రి నువ్వే సాధ్యపరచాలి అని చెప్పి అడుగుతున్నా. నాకు తెలియకుండా నా అవసరాన్ని బట్టి నేను అడుగుతూ ముందుకు వస్తున్నా. దేవుడు 15 రోజులు ప్రార్థన చేశాను, 16వ రోజు ఫోన్ వచ్చింది, బాబు ఎలా ఉన్నారు, ఆఫీస్కి వెళ్తున్నారా, ఒకసారి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కనబడండి అన్నాడు. ఎవరైతే ప్రార్థన చేసి పంపించాడో పెద్ద ఆయన ఇంట్లోకి, ఆయన ఫోన్ చేశారన్నమాట. ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ ఆయన కలవడం జరిగింది. ఎలా ఉన్నారని యోగక్షేమాలు అడిగాడు. ఇంట్లో నీళ్ళకి ఇబ్బందిగా ఉంది అని చెప్పాను. ఏం చేయాలనుకుంటున్నారు అంటే బోర్ వేయాలనుకుంటున్నాను, ఎంత అవుతుంది అని అంటే తక్కువలో తక్కువ 25,000 తుడుస్తారని చెప్పాను. ఇమీడియట్గా ఆయన లేచి ఇంట్లోకి వెళ్ళి చెప్పు తీసుకొచ్చి చెప్పు మీద 25,000 రూపాయలు రాసి వెళ్ళి తీసుకెళ్ళి బోర్ వేయించుకోమని చెప్పి దేవుడు పెట్టడం జరిగింది. దేవునికి మహిమ కలిగిన దాకా ఊహించిన విధంగా దేవుడు నడిపిస్తూ ముందుకు వస్తా ఉన్నాడు. 25,000 రూపాయలు తెచ్చుకున్నాను, చెక్కు మార్చాను, జోలు పెట్టుకున్నా, ప్రార్థన చేసిన సహోదరి దగ్గరికి వెళ్ళా, ఆ వచ్చింది ఆమె గిరిగీసి ప్రార్థన చేసి ఇదిగో ఇక్కడ కొట్టండి అని చెప్పి బోర్ మిషన్ చెప్పింది. అక్కడ బోర్ మిషన్ స్టార్ట్ చేశాము, కొడుతూ ఉంది, కొడుతూ ఉంది, కొడుతూ ఉంది, 60 ఫీట్లకి బండ పడింది. బండ కొడుతూ ఉంది, బండ కొడుతూ ఉంది, కొడుతూ ఉంది, తెల్ల పౌడర్ వస్తూ ఉంది. 80 ఫీట్లు అయిపోయింది, 100 ఫీట్లు అయిపోయింది, 125 ఫీట్లు అయిపోయింది, 150 ఫీట్లు అయిపోయింది. ఈ ప్రార్థన చేసి సహోదరి సర్దుకొని వెళ్ళిపోతా ఉంది. అమ్మా ఏంటమ్మా వెళ్ళిపోతున్నావు, ప్రార్థన చేయమ్మా అని చెప్పి అడుగుతా ఉన్నా. లేదు బ్రదర్, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తానంటుంది. వెళ్ళిపోయింది, ఆమె వెళ్ళిపోయేటప్పటికి 180 ఫీట్ల దగ్గరికి బోర్ వచ్చింది. బోర్ను ఆపేశాను, ఆపేయమని చెప్పా, బోర్ ఆపేశాడు. ఫోన్ తీసుకొని జియాలజిస్ట్కి ఫోన్ చేశా, బాబు ఎక్కడున్నావు మీరు అంటే దగ్గరలో ఉంటే త్వరగా వచ్చేసేయండి అని చెప్పి అంటే వచ్చేసాడు. జియాలజిస్ట్ వచ్చాడు, జియాలజిస్ట్ అంటే భూగర్భ శాస్త్రం చదివిన అతను వచ్చాడు. వచ్చిన తర్వాత మొత్తం చెక్ చేస్తున్నాడు ఇల్లు మొత్తం, 4 మూలలు చెక్ చేసి నువ్వు బోర్ వేసే దగ్గర 1000 ఫీట్లు వేసినా చొక్క నీళ్ళు రావని చెప్పాడు. ఏం చేయాలన్న, నువ్వు వేరే దిశ చూపించి ఆ దిశ ఆ మూలలో కొంచెం అవతలకేసుకోండి, 450 ఫీట్లకి మీ ఇంటికి సరిపడా నీళ్ళు వస్తాయని చెప్పాడు. ఏం చేయాలో అర్థం కాదన్నా. సరే ఆయన కూడా ఫీజు ఇచ్చేసి ఆయన కూడా పంపించా. ఇంట్లోకి వచ్చాను, మోకాళ్ళు వేసాను, 5 నిమిషాలు ప్రార్థన చేశాను, లేచాను, బయటకు వచ్చాను, తిరిగి ఆగి ఉన్న బోర్ని స్టార్ట్ చేయమని చెప్పా. షట్ చేయండి అన్న. చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఏందిరా నీకు ఏమైనా పిచ్చా, 1000 ఫీట్లు వేసిన నీళ్ళు రావంటే నువ్వు దాంట్లోనే కొట్టి పంట అయింది అని అంటున్నారు. నీ తెలివిలో ఊరుకోండి అన్న. తిరిగి స్టార్ట్ చేశాను, బోర్ మిషన్ కొడతా ఉంది. 200 ఫీట్లు, 225 ఫీట్లు, 250 ఫీట్లు, 275 ఫీట్లు, 300 ఫీట్లు, తెల్ల పౌడర్ వస్తుంది, పాన్స్ పౌడర్ వచ్చినట్టు. ఎక్కడి నుంచి నీటి చుక్క తగ్గట్లేదు. ప్రభా 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 అంటున్నా. 320 ఫీట్లకు వచ్చినాయి. ఏమొచ్చింది? బోర్లో నీటి రాదా, కళ్ళమట్టు కన్నీరు కడతా ఉంది. డబ్బులు అయిపోయింది, తెచ్చుకున్న డబ్బులు అయిపోయినాయి, ఎవరిలో ఉన్న డబ్బులు అయిపోయినాయి. 320 ఫీట్లకి ఆపేసి బోర్ మించిని లెక్క కట్టి డబ్బులు ఇచ్చి పంపించేసా. దాన్ని ఏమి పడకుండా దాంట్లో గోని సంచిక కప్పు పెట్టాను. ఏం చేయాలి, ఇంత వైఫల్యం దేవుని నామంలో ఎందుకు జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఫ్రెండ్స్ 3 రకాలుగా చెప్పారు. నా మిసెస్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్తే ఫలవంతమైన మామిడి వృక్షం కనపడుతుందండి మీ ఇంట్లో అని చెప్పింది. మా ఇంటి దగ్గర ఒక పాస్టర్ గారు ఉంటే, ఫేమస్ పాస్టర్ గారు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ప్రార్థన చేసి చెప్తానండి అన్నాడు. నా ఆఫీస్ కొలీగ్ రమణరాజు గారు ఇవాళ ఇంటెలిజెన్స్ చీఫ్గా సిఓ ఏఓగా ఉన్నాడు ఆంధ్రాలో. ఆయన ప్రేయర్ టీంతో వచ్చి బోరు చుట్టూ తిరిగి తైలం బొట్లు అందులో వేసి ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేసి ప్రార్థన అయిన తర్వాత కనిపెట్టి చెప్పారు, 3 దినాలు ఉపవాసం ఉందాం అనుకుంటున్నారు, మీరు ఉపవాసం ఉండండి, తప్పక కార్యం అందులో చూస్తారని చెప్పాడు. ఈ పాస్టర్ గారు అన్నాడు, మీ ఇంట్లో ఎక్కడైనా నిలిచినాడు దేవుడు, ఎక్కడైనా వేసుకోండి అని చెప్పాడు. నా తలంపు ఏంటి, ఇప్పటికీ అప్పచేసి తెచ్చుకున్నాం, ఇంకెక్కడ వేసుకుంటాం అని చెప్పి 3 దినాలు పెద్దవాళ్ళు చెప్పినంత 3 దినాలు ఉపవాసం ఉంటే ఏ కార్యమైనా జరిగి తీరుతుంది అని చెప్పారు. అప్పుడు నమ్మకంతో 3 దినాలు ఉపవాసం డిక్లేర్ చేసుకుని 3 దినాలు దేవుని సన్నిధిలో గోజాడాము. ప్రభా ప్రభా నీకు అసాధ్యమైంది ఏముందయ్యా, నిలబడలేని నన్ను నిలబెట్టావు, ఇల్లు అడిగితే ఇల్లు ఇచ్చావు, డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చావు నాయన తండ్రి, ఇది ఏ పాటిది నాయనా అని చెప్పి అడుగుతూ ఉన్నా. 3 దినాలు ఆయన ముందు ఉపవాసం, కుటుంబ సమేతంగా కుమ్మరించాను, ఆత్మను కుమ్మరించాము, దాన్ని కప్పపెట్టాము. 3 దినాలు ఉపవాసం అయిపోయింది, 4వ దినం ఉదయం బయటకు వచ్చి ఆ కప్పు పెట్టిన పట్టను తీసి తొంగి చూస్తే నీళ్లు కనపడుతున్నాయి. దేవునికి మహిమ కలుగుతుంది కాక. ఎన్ని నీళ్లు లేవని చెప్పి ఒక తాడేసి చూస్తే చుక్క నీళ్లు రాలా వేసినప్పుడు అంత పౌడరే వచ్చింది, తెల్ల పౌడర్, పాండ్స్ పౌడర్ లాగా లారీ పౌడర్ వచ్చింది. తాడు తీసుకొచ్చి దాన్ని తొంగి చూస్తే నీళ్లు కనపడుతున్నాయి. తాడు తెచ్చి చూస్తే ఎన్ని నీళ్లు లేవో చూస్తే 40 ఫీట్లే నీళ్లు లేవు, 280 ఫీట్లు నీళ్లతో నింపబడి ఉన్నది. దేవునికి మహిమ కలిగిన దాక. నేనున్నానని భుజం తట్టి దేవుడు. అలానాడు ఇజ్రాయెల్ ప్రజలు అడలను నడుస్తుండి దప్పికేసి మోషే గారి మీద కొనుక్కుంటూ చనుక్కుంటా ఉన్న టైంలో మోషే గారు దేవుడితో మాట్లాడగా దేవుడు ఆ బండతో మాట్లాడయ్యా అని చెప్తే, లక్షల కొలది జనాంగం నీళ్లు స్థాపించి నడిపించిన దేవుడు నా ఇంట్లో నా బండతో మాట్లాడి మాకు కావాల్సిన నీళ్ళు ఇచ్చాడు. దేవునికి మహిమ కలిగిన దాక. అది సాక్షార్థమే. ఆ ఇంట్లో నా ఇంట్లో బోరు అదే విధంగా ఇంట్లో ఉన్నది ఇప్పటికీ. దేవునికి మహిమ కలిగినగా అనేక కార్యాలు, అనేక అద్భుతాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇంత చేసిన దేవుడికి ఏమిచ్చి ఏమి ఇవ్వాలి, అసలు ఏమిస్తే ఈయన హస్తం మన మీదకి వస్తుంది, ఎలా చేస్తే మనకి ఆయన తోడై ఉంటాడు అని చెప్పి మళ్ళీ మా బైబిల్ గ్రంథం మొత్తం క్షుణ్ణంగా చదవటం మొదలు పెడితే, మొదటి నుంచి అనేక మంది భక్తులు రేయి తొలిజామున దేవుడితో మాట్లాడినట్టు, దేవుడికి ప్రార్థన చేసినట్టు కనబడతా ఉంది. మొదటిగా యాకోబు గారిని చూసినట్లయితే, యాకోబు గారు దేవుడు ఏ రేయి తొలిజామున దేవుడితో పెనుగులాడినట్టుగా మనం చూస్తాం ఆది కాండంలో. ఆయన దేవుడితో పెనుగులాడతాడు, తెల్లారిపోయింది నేను వెళ్ళిపోవాలా వదులు అన్నప్పటికీ, నేను వదలనయ్యా నువ్వు ఆశీర్వదిస్తేనే నేను వదులుతా అని చెప్పినప్పటికీ, యాకోబు గారి తుంటి ఎరగొట్టినప్పటికీ వదలటి పట్టుబడక ప్రభుని అడుగుతా ఉంటే సరే అని చెప్పి, ప్రభు నువ్వు యాకోబు కాదు ఇజ్రాయెల్ ఇక్కడి నుంచి అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. దాని తర్వాత చూస్తే దానియేలు గారిని గమనించండి. అనేక మంది భక్తులు రేయి తొలిజామును ఇంకా ఉన్నారు, అనేక మంది భక్తులు రేయి తొలిజామును లేచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దానియేలు గారిని చూసినట్లయితే యెరూషలేము కిటికీలు తెరిచి మోకాళ్ళేసి రేయి తొలిజామున ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. దానియేలు గ్రంథము 2-3 అధ్యాయాల్లో ఉంటుంది, చదవండి కావాలంటే మీకు. దాని తర్వాత దావీదు గారిని చూసినట్లయితే దినానికి 7 మార్లు ప్రార్థన, 7 మార్లు స్తుతి, 3 మార్లు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. దాని తర్వాత ఏసయ్య గారిని చూసినట్లయితే నిత్యం ఆ కొండ మీదకి వెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూనే కనబడతా ఉన్నాడు. ఎందుకు చేశాడు ఆయన? ఆయనకి ఏమవసరం? మన కోసం, మాదిరి మనకు చూపించడం కోసం ఆయన మోకాళ్ళేసి ప్రార్థన చేసినట్టుగా మనం కనబడతా ఉంది. ఇది చేయవలసిన కార్యం ఇది అని చెప్పి రేయి తొలిజామున అదే రేకుల షెడ్లో ఒక మూలన 2 కట్టలు కట్టుకుని పరిశుద్ధంగా పెట్టుకుని ఆ ప్లేస్ని
ఇప్పుడు
ప్రార్థన చేస్తాను, కంటిన్యూషన్ ఇంకోసారి చెబుదాం మనం. ఎందుకంటే సాయంత్రంలో మొత్తం కట్ చేయలేము, అదే వచ్చింది బాధ.
అదే మీరు అలా లైన్లోకి వచ్చారు, మీ ప్రభు మీరు చేసిన విషయాలు చెప్తారు, మీరు ప్రభు కోసం ఏం చేస్తున్నారు చెప్తాను సరిపోదు. తర్వాత 2 తర్వాత 4 చదువు ఇంకోసారి చెప్తారు.
ఓకే, ఇప్పుడు మొదటి యాక్సిడెంట్ అయింది, ఇంక రెండో యాక్సిడెంట్ మరి ఒకసారి మనం చెప్పుకుందాం. అయితే ప్రభు ఆ విధంగా మనల్ని నన్ను ముట్టాడు. ఆయన ఏం చేయాలో రేయి తెలిజామని లేచి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను ఆయనకి చేయాల్సిన ప్రార్థన చేస్తున్నాను, కానీ నేను ఎప్పుడు అడగలేదు. ఊహించని విధంగా ఆయన నన్ను అడకతలికే అన్నీ ఇచ్చుకుంటూ వచ్చాడు. అదే రేకుల షెడ్ని 3 అంతస్తులుగా తయారు చేశాడు. దాని తర్వాత అదే రేకుల షెడ్ని 5 అంతస్తులుగా తయారు చేశాడు. 3 అంతస్తులుగా తయారు చేసినప్పుడు కింద మా ఆయనకి ప్రత్యేకమైన స్థలం ఇవ్వాలి. ఇవాళ రేపు ప్రత్యేకమైన స్థలం ఇవ్వట్లేదు. హిందువులు చూసినట్టయితే ఒక చిన్న బాక్స్గా పెట్టుకుంటున్నారు ఆయనకి ప్రార్థనగా. మరి ముస్లింలు అయితే మసీదుకి వెళ్తున్నారు, క్రైస్తవులు అయితే ఆయనకి స్థలం ఇవ్వట్లేదు. అక్కడ నాకు మాట ఒక మాట గుర్తు వస్తూ ఉంది, పక్షులు నాట గుర్తించింది, మాట గుర్తొచ్చింది ఏమిటి అని అంటే ఆకాశ పక్షులకు గూడు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు అని అంటున్నాడు. నాయన నా ఇంట్లో స్థలం ఇస్తాను, నాయన నా ఇంట్లో పొలుగుండని చెప్పి ముందుగా 3 అంతస్తులు కట్టినప్పుడు కింద ఫ్లోర్లో ఒక డబుల్ బెడ్రూమ్ సైజ్ హాల్ తయారు చేసి దేవుడికి సమర్పించుకున్నాను. అక్కడ ఉండి ప్రార్థన చేస్తూ ముందుగా సకుటుంబానికి రక్షణ అని చెప్పి మా కుటుంబంలో మా అక్కచెల్లెలు 3 ఉంటే 3 చెప్పడం జరిగింది, మా అన్నకు కూడా చెప్పడం జరిగింది. అన్న కూడా మారలేదు, కానీ 3 అక్కచెల్లెలు మారి ఆయా ఆయా ప్లేసుల్లో వాళ్ళ చర్చలు పెడతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా మా మామగారు ఒక ఆయన పెద్ద మామగారు ఈడుపుగల్లు అని ఊర్లో బీసీ కాలనీలో ఉంటూ ఉన్నారు. ఆయనకి గుండె సంబంధమైన వ్యాధి వచ్చింది. ఆయన డాక్టర్ చెప్పాడు నువ్వు ఇంకా కష్టమయ్యా, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తే మరి ఆయనైతే ఎవరిని నమ్మడు, ఆయన దగ్గరికి వెళ్ళి చూసి రావడం జరిగింది. చూసి వచ్చినప్పుడు చెప్పేశాను, ఏదైనా కానీ ప్రభునామంలో ఆయనకు ముందు చెప్పడం జరిగింది. మామగారు నా పరిస్థితి నీకు తెలుసు, నేను నిలబడలేను అని చెప్పి మీరు అనుకున్నారు మీరందరూ నా దగ్గరికి వచ్చినప్పుడు. కానీ ఈరోజు సపోర్ట్ లేకుండా 3 ఆపరేషన్లు జరిగినప్పటికీ సపోర్ట్ లేకుండా మీ ముందు నిలబెట్టాడు దేవుడు. అటువంటి దేవుడు అయ్యా, నువ్వు నమ్మినట్లయితే 7 వారాలు నీ దగ్గరలో ప్రార్థన జరుగుతుంది, వెళ్ళు. 8వ వారం సాక్ష్యం చెప్పకపోతే నేను మళ్ళీ తిరిగి ముస్లిం పద్ధతిలోకి వస్తానని చెప్పి ఆయన్ని ఆదరించి జేబులో ఏదో ఉంటే ఆయన చేతులు పెట్టేసి వచ్చేయడం జరిగింది. ఆయన నమ్మాడు, 7 వారాలు ప్రార్థనకి వెళ్ళాడు. 8వ వారం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే డాక్టరే ఆశ్చర్యం చెందేటట్టుగా జరిగింది, కార్యం జరిగింది. నేను వచ్చాను కానీ అక్కడ చెప్పొచ్చాను కానీ ఇక్కడ మోకాళ్ళు వేసి ప్రభా నీ నామంలో ఛాలెంజ్ చేసి వచ్చాను ప్రభా. ఆయనకు మరి తగ్గకపోతే మళ్ళీ నేను వెనకపోవాల్సి వచ్చింది ప్రభా. నాయన తండ్రి మమ్మల్ని క్షమించండి, అట్లా చేయకూడదు, అట్లా ఛాలెంజ్ చేయకూడదు, అయినా మిమ్మల్ని శోధించకూడదు, అయినా అన్నాను కాబట్టి నాయన తండ్రి మీరు కార్యం జరిగించండి ప్రభు అని చెప్పి అడిగితే 8వ వారం ఆయన జబ్బే లేకుండా పోయింది. ఆయన ప్రభువు నమ్మి ప్రతి బుధవారం 15 మంది ముస్లిమ్స్తో వాళ్ళ ఇంట్లో కూడిక జరుగుతూ ఉన్నాడు. ఈ విధంగా అనేక ముస్లిమ్స్కి ముస్లిం పరిచర్య చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాము. మేము ఈ మధ్య విజయవాడలో ముస్లిమ్స్ కన్వర్ట్స్ అయిన వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇరుకులు వాళ్ళకి పెళ్లిళ్ళ పరంగా మరి బర్యల పరంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలిసి విజయవాడలో మీటింగ్ పెడితే 500 మంది వస్తారనుకుంటే 650 మంది వచ్చారు. దాదాపుగా 2 రాష్ట్రాల్లో 5000 మంది ఉన్నారు ముస్లిమ్స్ కన్వర్ట్స్. వీరందరూ ఎలా వస్తున్నారు అని అంటే జబ్బైనా ఎవరైనా ఏ వ్యక్తి అయినా ఎలా ఆలోచిస్తున్నాడంటే జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలి, పరువైనా పోవాలి అన్నట్టుగా జరిగినప్పుడే సత్యం గురించి ఆలోచిస్తున్నారు. నేను చెప్పేది ఏంటి అనంటే జబ్బు డబ్బు వచ్చినప్పుడు కాదు, అసలు మనకి ఇచ్చిన జ్ఞానం ప్రకారం మన మహేష్ ఎస్ఐ గారు ఆలోచించినట్టుగా ఎవరు మన డెస్టినేషన్ ఏంది, అసలు ఎక్కడికి పోవాలి, ఎవరు దేవుడు అని చెప్పి ఆలోచించుకోవాల్సిన వారమే ఉన్నాం. ఇప్పటివరకు మన పెద్దల పారంపర్యాచారమే ఆచరిస్తున్నాం, కానీ పెద్దల పారంపర్యాచారం కాదు మనం ఆలోచించాలి. పెద్దల పారంపర్యాచారం చేస్తే పెద్దలు ఎక్కడికి పోయారో మనకు తెలియదు. మనం ఎక్కడికి పోవాలి అంటే స్వర్గానికి పోవాలి. స్వర్గానికి పోవాలంటే దాని అధిపతి ఎవరు అని చెప్పి మనల్ని ఆలోచించమంటున్నాడు దేవుడు. మనకు ఒక జ్ఞానం ఇచ్చాడు, అన్ని విషయాలు ఆలోచిస్తున్నాం, కానీ సత్యం ఏమిటి అనేది ఆలోచించట్లేదు, ఎక్కడ పోవాలో ఆలోచించట్లేదు. మరి ఇప్పుడైనా ఆలోచించి మరి నిజమైన దేవుడిని ఉనికిపుచ్చుకొని ఆయనకి ఇవ్వాల్సిన టైం ఆయనకి ఇచ్చి ఆయన దాని దగ్గర పొందాల్సిన ఆశీర్వాదాలు పొంది మరి ఇంకో మాట కూడా ఉంది, ప్రభు మరి ఒక్కసారి రాబోతున్నాడు, మనల్ని సజీవులుగా తీసుకుపోవడానికి రాబోతున్నాడు, మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆ మధ్యాకాశానికి వచ్చి ఆయన్ని మనం మహిమే ఎక్కాలి, మహిమ రూపం దాల్చాలి, మహిమ రూపం దాల్చి మహిమగా ఎక్కాలి. ఎక్కాలి అనంటే ఆయన పాద సన్నిధి దగ్గర ఆయన చేయాల్సిన టైం దశమ భాగం టైం ఇచ్చి ఆయన సన్నిధిలో గోజాడి ఆయన ద్వారానే మనం పోగలుగుతాం, తప్పితే వేరే ఆలోచన లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు తెలుసుకొని మరి ఆయన చేయాల్సిన దశమ భాగం టైం ఇచ్చి ఆ మహిమయ్యే భాగ్యంలో మనం అందరం పాల్పొందలు పొందాలని చెప్పి ఆ దేవాది దేవుడు మనకి ఆ మార్గమును సరళం చేయాలని చెప్పి ఆయనే మనల్ని నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవామికి వందనాలు స్తోత్రాలు, మా రాజా మీకు వందనాలు, రక్షకా మీకు వందనాలు స్తోత్రాలు. ఉన్నవాడు అనవాడు తండ్రి మాకు తోడే నడిపిస్తున్న దైవ మా మీకు వందనాలు స్తోత్రాలు. సమస్తానికి కారణభూతుడైన తండ్రి మీరే, సమస్తం ఉంటి పైకి లేవనెత్తమని చెప్పి పెట్టుకున్నాం, మీరే ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని చెప్పి పెట్టుకుంటున్నాం తండ్రి. ఎంతమంది అయితే నాయన తండ్రి ఆన్లైన్ లో నాయన తండ్రి ఈ వాక్యాన్ని వింటున్నారు, సాక్ష్యాన్ని వింటున్నారు, వారందరిపై మీ కృపాహాస్తం ఉంచమని చెప్పి పెట్టుకుంటున్నాం తండ్రి. నాయన తండ్రి, నాయన తండ్రి పోలీసులు సైనికులు కాదు నాయన తండ్రి, మీ కొరకు సైనికులుగా మారి నాయన తండ్రి, నాయన తండ్రి రాష్ట్రాలని దేశాలని నాయన తండ్రి మార్చగలిగే భాగ్యం కృపణ దయచేయమని చెప్పి పెడుకుంటూ మీరే ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని చెప్పి పెడుకుంటాం తండ్రి. ఈ కుటుంబాల చుట్టూ మీ దేవతలు కావలి ఉంచండి, ఆటకపరిచిన సమస్య దురాత్మ శక్తులు ఏమంటే మీ రక్తంలో బంధించండి, ఏది ఎంత మాత్రం హాని చేయక క్షేమకరం దండి. కలవరిగిరిలో మీరు కాల్చిన రక్తంతో బిడ్డలకు కడగమని చెప్పి పెడుకుంటున్నాను తండ్రి. వారి కుటుంబాల చుట్టూ మీ దేవతకు కావలు ఉంచి నాయన తండ్రి నడిపించమని చెప్పి పెట్టుకుంటూ మంచి మంచి సాక్ష్యాలు ఇక మీదట అందరూ చెప్పుకునే భాగ్యం కృపను దయచేయమని చెప్పి పెట్టుకుంటూ, మీకోసం పరిగెత్తగలిగే భాగ్యం కృపను దయచేయమని చెప్పి పెట్టుకుంటూ, నైనా మీరే సమస్య నుండి మీరు రాకడలో ఆయతపడే భాగ్యం కృపను దయచేయమని చెప్పి పెట్టుకుంటూ, మా రక్షకుడు మా ప్రభువైన యేసయ్య పాదం అతి వినతో బ్రతిలాడి ఆన్లైన్ లో ఉన్న వాళ్ళందరినీ మీ అరచేతులకు అప్పగించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.